మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, గాయత్రి మంత్రమే సశరీరముగా రూపుదాల్చినటువంటి ఒక మహావ్యక్తి, మహాకాల స్వరూపమే అయినటువంటి ఒక మహావ్యక్తి శరీరము వదిలేసే ముందు, ఇప్పుడు నేను భౌతిక శరీరంతో చేసిన దానికంటే కొన్ని లక్ష రెట్లు ఎక్కువ పని నేను చేస్తాను అన్నప్పుడు, మనం చేస్తున్నటువంటి పనులలో అతని స్థాయి కంటే కొన్ని రెట్లైనా స్థాయి మనకి కనిపించకపోతే ఆ గురువుని మనం కిందకి లాగేశాం తప్ప ఆ గురువుని మనం పైకి తేలేదు. గురువు ఎప్పుడు శరీరం వదిలేస్తాడో కూడా శిష్యులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే శిష్యులు ఆయన చెప్పిన పని చేయరో అప్పుడు మాత్రమే గురువు శరీరాన్ని వదిలేస్తాడు. లేకపోతే గురువుకి శరీరం వదలాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కారణ శరీరంతో పని చేయిస్తాడు అంటే అర్థం ఏమిటో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కారణ శరీరము సర్వాత్మకమైనటువంటి శరీరము, హ్రీం కదా. హ్రీం అంటే అర్థం ఏంటి, ఎవరు చేస్తారో తెలియదని. మీరే చేస్తారు అని ఆయన ఉద్దేశం అయి ఉంటే శరీరం వదలాల్సిన పని ఉంది. చాలా జాగ్రత్తగా ఆయన మాటలు మనకు అర్థం అవ్వాలి. కొన్ని లక్షల రెట్లు నేను ఈ పని చేయిస్తాను అంటే ఎవరు చేయిస్తాడు, మన పరివారి చేతే చేయిస్తాడు అనుకునేటటువంటి మూర్ఖత్వం ఆ పరివారికి ఉంటే అర్థం కాలే గురుచేతనత్వం. కారణ శరీరము ఎవరిది, అందరిది. కారణ శరీరము కొన్ని లక్ష రెట్లు ఎలాగూ చేయించగలదు, ఇంచేత కొన్ని లక్షల మందికి తన భావానుభూతినివ్వగలదు. కానీ ఆ భావానుభూతి శ్రీరామ శర్మ ఆచార్య భావానుభూతిని నీకు తెలిస్తే మనం గంగలో దిగాం. ఇంచేంటి, శ్రీరామ శర్మ ఆచార్యగా ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. ఇంకా కారణ శరీరంతో ఏం చెప్తాడు, శ్రీరామ శర్మ ఆచార్యగా మాత్రం చెప్పడు. శ్రీరామ శర్మ ఆచార్యగా చెప్పదలుచుకుని ఉంటే ఏం చేసి ఉండేవాడు ఆయన, ఆ శరీరంతోనే చెప్పేవాడు. గురువులు శరీరం ఎందుకు వదిలేస్తారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎప్పుడైతే శిష్యులు ఆ గురువు చెప్పినటువంటి ప్రణాళికకి అనుగుణ్యంగా జీవించరో అప్పుడే గురువు శరీరాన్ని వదిలేసి నా సూక్ష్మ శరీరం పనిచేస్తుంది అంటాడు. సూక్ష్మ శరీరం పనిచేస్తుంది అంటే మూర్ఖత్వం ఎక్కడొస్తుంది అంటే ఆ సంస్థలోని వ్యక్తులే పనిచేస్తారు అనుకునేటటువంటి భ్రమ ఈనాటికి ఏనాటికి ఉంది. ఆ భ్రమ పోగొట్టుకోవాలి మీరు ఇక్కడ. ఇంకేంటి, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆ మాట, నా కారణ శరీరం పనిచేస్తుంది అన్నాడు తప్ప శ్రీరామ శర్మ ఆచార్య పనిచేస్తున్నానే. ఎవరికి నేను ప్రయాణిస్తాను, ఎలా తెలుసుకుంటారు అంటే వాళ్ళ వాక్కులు మీకు తెలుస్తాయి అన్నాడు. నేను ఎవరి ద్వారా మాట్లాడుతున్నాను అన్నది మీకు తెలియాలి అంటే వాళ్ళ మాటల్ని మీరు వినండి, మీకు తెలుస్తుంది. కానీ గాయత్రియే చేసుకోమని చెప్పారనుకోండి, శ్రీరామ శర్మ ఆచార్య శరీరం వదలాల్సిన అవసరం లేదు. ఇంకంటే అదే చెప్పదలుచుకున్నప్పుడు శరీరం వదిలేయటం ఎందుకు, డిట్టో 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 డిట్టో. ఇగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 1940లో ఆయన చెప్పినటువంటి మాట 2001లో కూడా అదే మాట చెప్పాడు అంటే ఆ గురువు వ్యర్థము. ఏ రోజుకి ఆ రోజు కాలం మారిపోతూ ఉంటే, ఏ రోజుకి ఆ రోజు పరిస్థితులు మారిపోతూ ఉంటే, ఏ రోజుకి ఆ రోజు నిర్ణయాలు మారాలి కదా. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ రాసినటువంటి మాటలు వివరణే, నేను సొంతంగా ఏం చెప్పటంలే. కానీ అవగాహన చాలా స్పష్టంగా ఉండాలి. ఆ అవగాహన లేకపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్క సంస్థకి గురువులు కేంద్రీకృతం అయిపోయి పాపం వాళ్ళు అక్కడ మగ్గిపోతున్నారు. అరవిందో సొసైటీలో మగ్గిపోతున్నాడు, రామకృష్ణ పరమహంస రామకృష్ణ మిషన్లో మగ్గిపోతున్నాడు, శ్రీరామ శర్మ ఆచార్య శాంతికుంజ హరిద్వార్లో మగ్గిపోతున్నాడు, క్రిస్టియన్స్ అందరిలోనూ మగ్గిపోతున్నాడు, మహమ్మద్ ముస్లిమ్స్ అందరిలోనూ మగ్గిపోతున్నాడు. అంచేత ఇదేదో ఒకళ్ళిద్దరి కోసమని కాదు, మనం చెప్పవలసింది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ దివ్య చేతనత్వం సైలెంట్గా ఉండలేదు. లైఫ్ ఉన్న చోట మార్పు ఉంటుంది. నిన్నలాగా ఇవాళ ఉన్నావా నువ్వు, ఇవాళ ఉన్నట్టు రేపు కూడా ఉన్నామంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏం ప్రమాదం జరిగిందో అని. అంచేత ఆ కారణ శరీరము ఎక్కడ ఎలా పనిచేస్తుంది అన్నది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు ఉదాహరణ ఇచ్చాను. నేను మీకు ప్రతి గురువు చెప్పేది ఏంటి అంటే, బాబు నువ్వు నేను చెప్పింది చేస్తో తన్ మన్ ధన్ మూడు ఇచ్చేయండి. ఇప్పుడు ప్రపంచంలో ఆ గ్రూప్ కనిపిస్తోంది మనకి, దానికి వాళ్ళు పేరు ఏం పెట్టే మనం, ఆత్మాహుతి దళం. దే ఆర్ రైట్, కానీ ద కాజ్ ఈజ్ రాంగ్. అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అవగాహన చేసుకోలేకపోతున్నారు అంటే ఈ ఆధ్యాత్మిక సంస్థల మూర్ఖత్వం వల్ల. ఎలా మనం వర్క్ చేయగలం అన్నది ఆలోచించండి. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సింది అది. ఈ అశ్వమేధము ఆ ప్రయోగమే, తర్వాత దాంట్లో వస్తుంది మీకు. కానీ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనకి టైం లేదు, నిద్రపోతూ కూర్చున్నాం చాలా సంవత్సరాల పాటు, అవగాహన లేనటువంటి బతుకులు బతుకుతున్నాం. గురువు గాయత్రి మంత్రం చేయకపోతే గురువుగారికి ద్రోహం అయిపోతుందేమో, ఇంకో చోటుకి వెళ్తే గురువుకి ద్రోహం అవుతుందేమో, అసలు అర్థం కాలే మీకు గురువు చేతనత్వం. ఆయన ఎన్ని పుస్తకాలు చదివాడు, ఎన్ని లైబ్రరీస్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనే ఆర్య సమాజంలో ఉండేవాడు. ఆర్య సమాజం మథురా బ్యాంక్ ఆయన ప్రెసిడెంటే. మరి ఆయన మూర్తి ఉపాసన చేయకూడదు అంటే ఏకముఖి గాయత్రి తీసుకొచ్చి పెట్టాడు. మరి ఆయన ఏకముఖి గాయత్రి తీసుకొచ్చి పెట్టిన తర్వాత మీరు ఏకముఖి గాయత్రిలోనే ఉండిపోతే ఏమైనట్టు? మరి ఏమవ్వాలి మీకు? ఆ స్పీడ్ తెలియాలి జీవితంలో, ఆ కారణ జగత్ అవగాహన రావాలి మీకు. ఏంటి అసలు ఆయన ఫార్ములా ఇచ్చేశాడు క్యాన్సర్కి మందు కావాలి అంటే, అందరూ దాని గురించి ఎలా వెంటబడుతున్నారో, భూమిని స్వర్గముగా మార్చటానికి ఈ శక్తి ఉపయోగపడుతుంది, అదే అఖండ జ్యోతి అంటే అన్నాడు. అదేనా చెప్పింది? ఏం చెప్పాడు అక్కడ? సందేశ్ స్వర్గ కా నహీ ధరా పర్ లాయి ఇస్ ధర్తీ కోహి స్వర్గ బనానే ఆయి. అంచేత ఇది లక్ష్యము. ఈ లక్ష్యము తప్ప ఇంకేమీ లక్ష్యము మనము పెట్టుకోవద్దు. మానవ శరీరధారులైనటువంటి మనము కేవలం దీన్నే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏంటి లక్ష్యంగా పెట్టుకుంటున్నాం? ఈ భూమిని స్వర్గంగా మార్చాలి. ఈ భూమిని స్వర్గంగా మార్చటానికి గాయత్రి చేతనత్వాన్ని మనం ఉపయోగించుకోవాలి, గాయత్రి మంత్రాన్ని కాదు. అది ఆయన చెప్పింది. ఎలా చేస్తాం? ఆయనే చెప్పాడు, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు, నా యొక్క కారణ శరీరం మీకు ప్రేరణ ఇస్తుంది, స్ఫూర్తి ఇస్తుంది. అంచేత మీరు టెస్ట్ ఎలా చేసుకోవాలి మిమ్మల్ని? శ్రీరామ శర్మ ఆచార్య చెప్పిన మాటలే మీరు మళ్ళీ రిపీట్ చేస్తే ప్యారెట్ లైక్ రిపీట్షన్ అయింది. అరవిందో చెప్పినటువంటి మాటలే మీరు రిపీట్ చేస్తే ప్యారెట్ లైక్ రిపీట్షన్ అయింది. అంతే కదా, ప్యారెట్ లైక్ రిపీట్షన్ అంటే అర్థమైంది కదా. చిలక పలుకులు పలుకుతున్నారు, పలకండి, ఏమి తప్పులేదు, ముందు అదైనా రావాలిగా. కానీ ప్రశ్న అక్కడే ఆగుతావా అని. ఈ గురు సత్తా యొక్క ప్రణాళిక ఏమిటి అంటే పృథ్వీపైన స్వర్గావతరణము. చాలా స్పష్టంగా అది అక్కడ రాసి ఉంది. లక్ష్యం అది, పృథ్వీ స్వర్గంగా మారటం. అంటే పృథ్వీ మీద ఎలాంటి వాళ్ళు ఉండాలి? మృత్యువుని దాటినటువంటి వ్యక్తులు ఉండాలి. మనం ఎన్నుకున్నటువంటి ఈ గురు సత్తా ఎప్పుడూ అమరత్వం గురించి మాట్లాడింది. సిబివి దాని గురించి మాట్లాడాడు, లావిట్స్కి దాని గురించి మాట్లాడాడు, అరవిందో దాని గురించి మాట్లాడాడు, సిద్ధిసాయి దాని గురించి మాట్లాడాడు, సత్యసాయి దాని గురించి మాట్లాడుతున్నాడు ప్రజెంట్ టెన్స్లో, రామకృష్ణ పరమహంస దాని గురించి మాట్లాడాడు. కానీ వీళ్ళు అందరూ మాట్లాడినటువంటి దాన్ని మనము ఎంత అర్థం చేసుకున్నాము? మనము అర్థం చేసుకున్నది స్పష్టంగా ఇతరులకి చెప్పగలుగుతున్నామా? ముందు అది చాలా ఇంపార్టెంట్ మనకి. ముందు ఈ గురు సత్తా, ఇంతమంది గురువులు ఈ కాలంలోనే శరీరం దాల్చి వదిలి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలి వెళ్ళిపోయారు శరీరాన్ని? మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గురువు తన పని జరుగుతూ ఉంటే శరీరాన్ని వదిలేసి బాధ్యత ఇంకోటి మీద నెట్టి వెళ్ళిపోయేటటువంటి పిరికిదద్దమ్మ కాదు. వయస్సు అయిపోయిందని చెప్పుకుని టైం అయిపోయిందని వెళ్ళిపోయేటటువంటి వాడు అసలు కాదు. నేను చేయవలసిన పని పూర్తి అయిపోయింది అనుకునేటటువంటి వ్యక్తి అసలు కాదు. ఇంచేంటి, వాళ్ళందరూ భూమి మీద స్వర్గావతరణం కావాలి అనుకున్నటువంటి వ్యక్తులే కదా. భూమి స్వర్గంగా మారిందా? మరి మారకుండా ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? చాతకాని వాళ్ళు అంటే ఏమైంది వాళ్ళకి? ఒకటి స్పష్టంగా అవగాహన వచ్చేసింది, ఈ శరీరం ఉన్నంత వరకు వీళ్ళింతే. దానికి అనేక ఉదాహరణలు మీరు నెమరేసుకోవాలి. కబీర్ దాస్ గారు చెప్పినప్పుడు మతాల ప్రసక్తి వద్దు, హిందూ ముస్లింలు ఒకటే అనుకుంటే, ఆయన శరీరం వదిలేసిన తర్వాత ఆయన శరీరం మీద కప్పినటువంటి బట్ట కింద పువ్వులు కనిపిస్తే ఆ పువ్వుల్ని పంచుకుని కాల్చిన దద్దమ్మలు కొందరు పాతిన దద్దమ్మలు కొందరు. మరి శరీరం వదలక చస్తాడా ఏంటి ఆయన? ఆయనకు అర్థమైంది ఇదే చేస్తారని. గొప్ప పని ఏం చేయలేదు శిష్యులు. గురువు యొక్క లక్ష్యాన్ని వీళ్ళు పాటించలేరు అని అర్థమైపోయింది కనుక ఆయన శరీరం వదిలేశాడు. కబీర్ దాస్ తర్వాత సమర్థ గురు రామ్దాస్, అంతేగా సమర్థ గురు రామ్దాస్గా శివాజీని ఎన్నుకున్నాడు. మామూలుగా ఎన్నుకున్నాడా? తలనొప్పిగా ఉంది అంటే, సింహిని యొక్క పాలు కావాలి అంటే వెళ్ళి పితుకు తీసుకొచ్చాడు శివాజీ. మామూలు వ్యక్తి కాదు శివాజీ. మనమేం వెళ్ళి తేము గురువుకి, ఆ శక్తి కూడా నువ్వే అని భలే చెప్తూ ఉంటారు నాతో, గురువుగారు మీ పనిచేసే శక్తి నాకు ఇచ్చేయండి అని. ఆయన ఇవ్వలేడు. గురువు చేయలేని కొన్ని అసంభవాలలో అదొకటి. ఆయన ఏమీ ఇవ్వలేడు, నువ్వు తెచ్చుకోవాలి. శివాజీగా ఏం చేయగలిగాడు ఆయన? ఏమి చేయలేకపోయాడు అది మనకు అర్థం అవ్వాలి. శివాజీగా ఆయన చేయదలుచుకున్నది ఏమిటి? రామరాజ్య స్థాపన చేద్దాం అనుకున్నాడు. ఆయన మంత్రమే పేరు 13 అక్షరాల మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయరామ్. నాకు పూర్తిగా గుర్తులేదు 13 అక్షరాల మంత్రం అది. దాన్ని చేశాడు ఆయన, దాన్ని తీయించాడు. చేయించిన తర్వాత శరీరం వదిలేశాడు. అంటే శివాజీ ద్వారా ఏమి చేయించదలుచుకున్నాడో అది శివాజీ ద్వారా అవదు అని అర్థమైంది ఆయనకి. తర్వాత తుకారాం వచ్చాడు, తుకారాం శిష్యుడిని అవుతానన్నాడు. నా శిష్యుడిని అవ్వక్కర్లేదయ్యా నువ్వు, ఎవరు ముందో నాకు గుర్తులేదు కానీ తుకారాంకి కూడా శిష్యుడిని అవుతానన్నాడు. ఏమీ లేదు, నువ్వు రాజ్యం చేసుకో, తర్వాత చూద్దాంలే అన్నాడు. కానీ తుకారాం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, తన శరీరం అమృతత్వాన్ని సాధించుకుని అందరి ముందు ఆ ఉచ్చలోకాలకి సశరీరంగానే వెళ్ళిపోయాడు. ఆ చేతనత్వం గురించి మనకి యావ ఉన్నదా? ఆ గురువుల యొక్క శిష్యులుగా మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ అమరత్వాన్ని సాధించాలి అని ఏమాత్రమే మనకి అనిపిస్తోందా? అనిపించడం లేదు కనుక ఆ గురువు చస్తాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాలో అదే అవగాహన కానప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే ఇంకో రూపంలో చెప్తానంటాడు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేను గురువు చస్తాడు అంటల్లో గురువు చేతకాని వాడు అంటల్లే. ఇలా చెప్తే అర్థం కాలేదా నీకు? ఆగు అని ఇంకోలాగా చెప్తాడు. మ్యాథమెటిక్స్లో ఇలా చెప్తే నీకు ప్రాబ్లం అర్థం కాలేదనుకో, అప్పుడు ఏం చెప్తాడు, సరే ఇది వదిలేయలే బాబు, నువ్వు మర్చిపో దీన్ని, నేను ఇంకో యాంగిల్లో నీకు చెప్తానంటాడు, ఇంకో దృష్టికోణంతో నీకు చెప్తానంటాడు. జరుగుతున్నటువంటి అది రామకృష్ణ పరమహంసగా వచ్చాడు. రామకృష్ణ పరమహంసగా వచ్చి ఏం చెప్పాడు, బాబు హిందూ ముస్లింలే కాదు బాబు, ఎవరైనా కూడా అదే. ఆఖరికి సిక్కులను ఏమన్నాడు గురు గోవింద్ సింగ్ వాళ్ళని, జనక మహారాజు యొక్క 10 అవతారాలు అన్నాడు రామకృష్ణ పరమహంస. అసలు ఇప్పుడు మనం రామకృష్ణ పరమహంస గురించి చదవంగా, చాలా చాలా చెప్పాడు ఆయన డీటెయిల్స్. ముందు ఒక గురువు చెప్తున్నప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట రికార్డ్ చేసుకుని ఉంచుకుందాం అనేటటువంటి అవగాహన కూడా చాలామందికి ఉండదు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఊహించుకుంటూ ఉంటారు టకారాలు. రామకృష్ణ పరమహంస పరిస్థితి కూడా అంతే. స్పష్టంగా చెప్పాడు సిక్కులందరూ కూడా జనక మహారాజు యొక్క అవతారాలు అని. అంటే రాముడి యొక్క, జనకుడు రాముడు వీళ్ళందరూ కూడా ఒకే కాంటెంపరీసేగా సిక్కుల. మొహమ్మడన్ రిలిజియన్ ప్రాక్టీస్ చేశాడు, క్రిస్టియన్ రిలిజియన్ ప్రాక్టీస్ చేశాడు, అన్ని రిలిజియన్స్ ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేయటంలో ఆయన ఉంతరార్థం ఏంటి? అన్నీ ఒకటి అని చెప్పడమే కాదు, ఏది మీరు చేసినా ఒకే చేతనత్వాన్ని ఉపయోగించుకుంటున్నారు, మీరు ఒకే కారణ జగత్తును ఉపయోగించుకుంటున్నారు, ఒకే హ్రీం శక్తిని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పాడు. చెప్పడమే కాకుండా ఇంకో పని చేశాడు, దేవతల యొక్క అనుగ్రహం లేకుండా మనిషి ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. దేవతలు అలిగారు. దేవతలకి మనం ఎప్పుడైనా ఒక ముద్ద అన్నం పెడితే కదా వాడికి కడుపు మార్చి చంపామే వాళ్ళని. దేవతలకి యజ్ఞాహుతులు వెళ్తే తప్ప దేవతలు పని చేయలేరు. యజ్ఞం మనం చేయలేదు, యజ్ఞం చేస్తే చాలా తప్పు అన్నాం. మళ్ళీ ఆర్య సమాజంలో ఆ దయానంద సరస్వతి వచ్చి ఆ యజ్ఞ ప్రక్రియను మళ్ళా చేయగలిగాడు. దాని దగ్గరికి వెళ్ళాడు రామకృష్ణ పరమహంస. మీరు చదవాలి ఆ బ్రాహ్మ సమాజీ ఆ లీడర్షిప్ వాళ్ళని, మీరు చదివితే మీకు అర్థమవుతుంది అసలు ఆ గురువులు ఏం చేశారో, ఎంత కష్టపడ్డారు. అక్కడ ఆవిడున్నాడు వివేకానంద ఉన్నాడు. ఆ బ్రాహ్మ సమాజంలో వివేకానందని పట్టుకున్నాడు. వివేకానందని పట్టుకున్నాడు అని మనం ఇప్పుడు అంటున్నాం. వివేకానంద పలికి ఉండకపోతే ఇంకోడు పలికి ఉండేవాడు. మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వివేకానంద కోసమే వెళ్ళలేదు, వివేకానంద లాంటి వాళ్ళ కోసం వెళ్ళాడు. క్లిక్ అయ్యాడు కనుక అతన్ని వివేకానంద అని మనం చెప్పుకుంటాం. ఎవడు క్లిక్ అవుతే వాడి పేరు వచ్చేది. శివాజీ క్లిక్ అయ్యాడు కనుక సమర్థగురు రామదాసు శివాజీ అని ఈక్వేషన్ వేసుకుంటున్నాం. క్లిక్ కాకపోతే బుద్ధుడు గౌడు క్లిక్ కాలే, నో ఈక్వేషన్. గురు శిష్య పరంపర అక్కడ ఆగిపోయింది. ఇంచేత ఈ భావన అర్థం చేసుకోండి. అక్కడ రామకృష్ణ పరమహంస ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు, దేవతాశక్తులన్నింటినీ సాధన చేసి వాళ్ళకి ప్రాణం పోసి వాళ్ళని సూక్ష్మ జగత్తులో పెట్టేశాడు. అంచేత అందరు దేవతలు పలుకుతారు. ఇప్పుడు క్రైస్తవు పలుకుతాడు, మహమ్మదు పలుకుతాడు, బుద్ధుడు పలుకుతాడు, మహావీరుడు పలుకుతాడు, రాజరాజేశ్వరి దేవి పలుకుతుంది. ఇదంతా ఎవరి వల్ల పలుకుతోంది? రామకృష్ణ పరమహంస వల్ల పలుకుతుంది. కానీ ఇదంతా పలికిన తర్వాత ఆయనకి ఇదంతా కూడా సమన్వయం చేసి ఒక సమగ్రమైనటువంటి దర్శనంలాగా పుటప్ చేద్దామని వివేకానందకి చెప్తే సమగ్రత పోయి ఏం చేశాడు, హిందుత్వానికి ప్రాముఖ్యత ఇచ్చేశాడు. హిందుత్వంలో ఇదంతా ఉందా లేదా? హిందుత్వంలో ఉంది. శాశ్వత నిత్య నూతన సనాతన ధర్మము అని మనం చెప్పినప్పుడు హిందూయిజమే అది. కానీ నువ్వు హిందూయిజం అనే మాట ఎప్పుడు వాడతావో మనుషులకి ఏమర్థమవుతుంది? తప్పు భ్రాంతి దర్శనం కదా. మరేం చేయాలి అప్పుడు అని అప్పుడే నిర్ణయించుకున్నాడు చనిపోయే ముందే, నేను ఈశాన్య దిశలో గాయత్రి మంత్ర ప్రచారం చేయటానికి వస్తాను అని ముందే చెప్పాడు. అంచేత గురువులు ప్రణాళికాబద్ధంగానే పనిచేస్తారు తప్ప ఇంకోలాగేం పనిచేయరు. మనం ఏదో చేయలేకపోయామని వాళ్ళు అలగరు. హ్రీం అంటేనే అర్థము వనరుల్ని సమకూర్చుకోవాలి, ఆయన కాలాన్ని సమకూర్చుకోవాలి. అంచేత కాలాన్ని వనరుల్ని సమకూర్చుకునేటటువంటి ప్రక్రియ అశ్వమేధం. అంచేత రామకృష్ణ పరమహంస యొక్క మిగతా వాళ్ళ యొక్క శ్రీరామ శర్మ ఆచార్య యొక్క పరిస్థితులన్నీ కూడా ఇటు దారితీసాయి అశ్వమేధ యజ్ఞం వరకు తీసుకొచ్చాయి. ఇదంతా కూడా ఆ కారణ జగత్తులో గురుసత్తా యొక్క ప్రణాళికే. కానీ ఆ గురుసత్తా అందరూ కలిసే పనిచేశారు. శివాజీ తర్వాత మన మెహర్బాబా వచ్చాడు. మెహర్బాబా ఏమన్నాడు, నేను కిందటి జన్మలో శివాజీని అన్నాడు. ఇంచేత మెహర్బాబా కిందటి జన్మ గురువు అవుడు అనమాట సమర్థగురు రామదాస్. సమర్థగురు రామదాస్ రామకృష్ణ పరమహంస ఒకరే. అంచేత రామకృష్ణ పరమహంసకి మెహర్బాబాకి లింక్ ఉందా లేదా? రామకృష్ణ పరమహంస చేసినటువంటి పని గదాధరుడుగా పేరుతో సిద్ధి సాయి టేకప్ చేశాడు. అంచేత సిద్ధి సాయికి రామకృష్ణ పరమహంసకి సంబంధం ఉందా లేదా? రామకృష్ణ పరమహంసకి మెహర్బాబాకి సంబంధం ఉందా లేదా? సరే, వీళ్ళందరికీ మధ్య సంబంధం ఉంటే అరవిందో గారికి వివేకానంద గొంతుకు చెప్పింది. ఇంతకీ అరవిందోకి రామకృష్ణ పరమహంసకి సంబంధం ఉందా లేదా? మరి ఇంతకీ ఇదంతా ఏమిటని. ఇంచేత ఈ అవగాహన లేనంత వరకు మనం కారణ జగత్ అర్థం కాదు మనకి. ఇంచేత శ్రీరామ శర్మ ఆచార్య చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఒక్కడనే కాదు సంపూర్ణ గురు చేతనత్వము పృథ్వీని స్వర్గంగా మార్చడానికి నిర్ణయం చేసుకుంది. మహర్షి ఛానల్ చూస్తే మీకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన అసలు మినిస్టర్ 40 మంది మినిస్టర్ని పెట్టేశాడు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు, ఒక రాజును కూడా పెట్టేశాడు. అంచేత గురువుల ప్రణాళిక జరిగిపోతుంది. కానీ మేము ఇంకా స్వర్గాన్ని రామరాజ్య స్థాపనని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేటటువంటి మూర్ఖత్వం కనుక మనం వదిలేయగలిగితే, ఆ ప్రణాళికలో భాగంగా కనుక మనం పనిచేయగలిగితే స్వర్గం ఇంకా తొందరగా దిగుతుంది. కానీ ఎలా చేయగలం ప్రణాళిక, ఎలా చేయగలం మనం? ముందు ఈ విషయాన్ని 10 మందికి చెప్పగలగాలి మనం. గురు సత్తా ఒకటే, అందరికీ ఇంటర్లింక్స్ ఉన్నాయి. వీడి పని వాడు, వాడి పని వాడు అన్ని చేసుకుంటూనే ఉన్నాడు. వీడి పని వాడు చేస్తున్నప్పుడు, వాడి పని వీడి చేస్తున్నప్పుడు వీడి గొప్ప వాడు గొప్ప అనేటటువంటి ప్రసక్తి కూడా రాదు. కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతోంది, అందరు గురువులు చేసి పెట్టినటువంటి దాన్ని కలిసి తినాలి. వంటకాలు అన్ని చేశారు వంటకాళ్ళు, రకరకాలైనటువంటి వంట వాళ్ళని పిలిచాం, డిన్నర్ అంతా రెడీ చేసాం. ఇప్పుడు వడ్డించాలి. వడ్డించేటప్పుడు వంటకాళ్ళు దెబ్బలాడుకున్నారనుకో, ఈ వంట నేను చేశాను, నేను చేసిన వంటే తినాలి, మిగతా వంట తినకూడదు అని పెళ్లిలో ఏమవుతుంది? కొంచెం అలాంటి గందరగోళాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. మరి ఆ గందరగోళాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ గందరగోళాన్ని మనం పెంచకూడదు. మీరు చెప్తే గందరగోళం ఏం సమస్య పోదు, గందరగోళం ఇంకా పెద్దదవుతుంది. ఇది మనం అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్న దాన్ని లిపిబద్ధం చేసి మనుషుల దగ్గరికి వెళ్ళనివ్వాలి. ఏ పుస్తకం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ జ్ఞానాన్ని ఇస్తుందో మనకి తెలియదు, అది మహాకాలుడు చూసుకుంటాడు. అందుకు నేను ఇంత తొందరపడుతున్నాను. నేను ఈ జ్ఞానం మాత్రమే వెళ్ళాలి, గురువుల మధ్య తేడా లేదు. అందుకే మొన్న ఇంకోటి కూడా నేను చెప్పాను, భారతదేశం మీదకి విదేశీయులు ముఖ్యంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మన మీద ఆక్రమణ చేయడానికి కారణం వెంకటేశ్వర స్వామి. బలే రక్షణ ఇచ్చాడు వాళ్ళకి, మీరు ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అది వెంకటేశ్వర వైభవం, వేదవ్యాస ఐఏఎస్ రాశాడు. అసలు వెంకటేశ్వర స్వామి గురువు ఎప్పుడు కృతజ్ఞుడే కదా. వెంకటేశ్వర స్వామిని ఎలా రక్షించారు బ్రిటిషర్స్? ఎవరితో రక్షించాడు? మహారాష్ట్రియన్స్తో రక్షించాడు. మహారాష్ట్రియన్స్ ఎవరు? శివాజీ ఫాలోవర్స్. భలే గందరగోళం అవుతుంది మీకు అదంతా కనుక మీరు చాలా చూసుకుంటే. మనం ఏం చెయ్యాలి? మహాకాలుడు ఈ కాలంలో ఏం చెప్తున్నాడో అది చేసుకుంటే చాలు. ఈ గందరగోళం అంతా మనకి అక్కర్లే. కానీ గందరగోళం అంతా చెప్తే తప్ప చేయాలనిపించదే. అంచేత దీన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. కారణ జగత్తులోంచి నేను పనిచేస్తాను అని ఏ గురువు అన్నా, ఆ గురువుని కారణ జగత్తులోకి పంపించినటువంటి అత్యంత మంచి వాళ్ళం మనమే. ఆ గురువుకి ఇంకా అర్థమైపోయింది, ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా నేను చెప్పినటువంటి సందేశం ప్రజలకు అందదు. అప్పుడు ఏం మిగిలిపోతుంది అంటే సంస్థ మిగిలిపోతుంది, ఆ వ్యక్తి ఉండడు. అరవిందో సొసైటీ ఉంది కానీ అరవిందో చేతనత్వం లేదు. రామకృష్ణ మిషన్ ఉంది, వివేకానంద చేతనత్వం లేదు. ఉంటే కనిపించేవాడుగా. వివేకానంద లాంటి చేతనత్వం దాక్కుని ఉంటుంది ఆయన ఎక్కడైనా. ఏ మారుమూలు ఉన్నా అదే మనకి బయట కనిపిస్తుంది. దీన్ని అవగాహన చేసుకుంటూ మహా మూడవ పారాగ్రాఫ్, మహాకాల్ కిసీకి ప్రతీక్షా నహీ కర్తా, వహ కేవల్ జగానే ఔర్ సాథ్ దేనే వాళ్ళం పర్ ప్రకట్ హోతా ఔర్ అనుగ్రహ కర్తా హై. మహాకాలుడు ఎవరి గురించి వెయిట్ చేయడు, ప్రతీక్షించడు. అతను కేవలము మేల్కొల్పే వాళ్ళకి, మేల్కొని పనిచేసేటటువంటి వాళ్ళకి కలిసి వాళ్ళ మీద తన అనుగ్రహం ఇస్తాడు. అంచేత కాలము ఏది చెప్తోందో కనుక మీరు పట్టుకుని చేస్తే మీకు ఆటోమేటిక్గా దారి ఓపెన్ అవుతుంది. అంచేత మనం చేస్తున్నటువంటి పనులకి దారి ఓపెన్ అవటం లేదు అంటే మనం ఎక్కడో తప్పు చేసాం, ఏదో రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయింది. వహ లాఖోన్లో ఇస్ తచ్చకి సాక్షి హే కి ఇస్ పటాక్షేప్ కే పశ్చాత్ శ్రద్ధాంజలి సమారోహం మే అభివ్యక్త జన శ్రద్ధ కిత్ని వ్యాపక్తి. గురువుగారు చనిపోయిన తర్వాత లక్షలాది మంది ఎప్పుడూ హరిద్వార్కి వచ్చేవారు కాదు, వేల మందిలోనే వచ్చేవారు, లేకపోతే వందల మందే రెగ్యులర్ విజిటర్స్. శ్రద్ధాంజలి సమారోహంలో లక్షల మంది వచ్చారు. అంటే అప్పుడే ఆయన కారణ శరీరము పనిచేయటం మొదలెట్టింది. ఉస్కే పశ్చాత్ ఏక్ వర్ష్ మేహి సంపన్న శక్తి సాధన ఏవం ఉస్కి పూర్ణాహుతి సే కితని జబర్దస్త్ శక్తి ప్రస్ఫుటిత హుయితి. ఒక సంవత్సరం తర్వాత శక్తి సాధన దాని పూర్ణాహుతి చేయించారు. అక్కడ అప్పుడు ఎంతమంది అయ్యారు? అనంతమైనటువంటి వ్యక్తులు, అసలు లెక్కలేదు. 50 లక్షలు 60 లక్షల మంది దాకా అప్పుడు వచ్చి ఉంటారు అని అంచనా. దేవ సంస్కృతికు జన్ జన్ తక్ పహుంచానే, అసురు సంస్కృతికు మార్ భగానే కెలియే ఏక్ జుట్ హువే దేవత్వ కా శపథ సమారోహ కిత్నా బృహద్ వ్యాపక్త. దాని తర్వాత శపథ సమారోహం జరిగింది. ఆ శపథ సమారోహంలో ఏం జరిగింది? ఆసురులను పంపించేసి దేవ సంస్కృతిని మేము ప్రతిష్టాపన చేస్తాము అనేటటువంటి శపథం తీసుకున్నారు అందరూ కూడా. సామూహికంగా అంతమంది శపథం తీసుకోవటం అనేది ఎక్కడా జరగలేదు, ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులో కొంతమంది మాత్రమే ప్రతిజ్ఞ చేస్తారు, కానీ లక్షలాది మందుల వ్యక్తులు కలిసి మేము ప్రపంచంలో సంస్కృతిని తిరిగి తీసుకువస్తాము, ఆసురి సంపత్తులను ఆసురి ఆలోచనలను మేము తిప్పికొడతాము అనేటటువంటి శపథము ఎవరూ తీసుకోలేదు. యాజ్ యూజువల్ తీసుకున్నటువంటి శపథాన్ని ఆ లక్షల మంది మర్చిపోయారు. ఎందుకంటే లక్ష మందిలో కొన్ని వేల మందికైనా శపథం గుర్తు ఉండి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేవి కాదు. మనం అది కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. శపథం తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ మ్యాగజైన్ పూర్తి చేసేస్తాను ఇవాళ అన్నాను, చెప్పడం చాలా తేలికే. మరి నేను పూర్తి చేయగలుగుతానా లేదా చూద్దాం ఏమవుతుందో. जिस तरह प्राचीन काल में भगवती हारे हुए देवताओं की रक्षा का उद्घोष करती रही है, उसी तरह शपथ समारोह के अवसर पर ही देव संस्कृति दिग्विजय दशाश्वमेध की घोषणा हुई। पूर्व कालంలో महिषासुर मर्दनైనటువంటి महादुर्गा ఎలాగోతే ఓడిపోయినటువంటి దేవతలకు నేను రక్షిస్తాను అనేటువంటి ఆశ్వాసన ఇచ్చిందో, అలాగే ఈ శపథ సమారోహంలోనే దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర కొరకు 10 అశ్వమేధాలను చేయిస్తాము అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు। యహసే మహాకాల్కే యుగ నిర్మాణ సంకల్పక ఉత్తరార్ధి ప్రారంభువా। అంచేత నిజంగా మనం చెప్పాలి అంటే యుగ నిర్మాణాన్ని తయారు చేయాలి అనేటువంటి మహాకాలుడి యొక్క నిర్ణయంలో శ్రీరామ్ శర్మ ఆచార్య జీవితము పూర్వార్థం, అంటే సగము। ఈ అశ్వమేధ పరంపర ఏంటి? ఉత్తరార్థము। అంచేత ఈ అశ్వమేధ పరంపరలు పూర్తయిపోతే యుగ నిర్మాణం పూర్తయిపోవాలి। ఫోర్త్ పారాగ్రాఫ్। తబ్ యహ సమజ్ మే నహీ ఆ రహా థా कि अश्वमेध स्तर के आयोजन सुने तो गए हैं, पर उनके स्वरूप का किसी को भी पता नहीं है। अश्वमेध यज्ञ గురించి విన్నాం కానీ అసలు అశ్వమేధ యజ్ఞం ఏమిటో ఎలా చేయాలో ఎవరికి తెలియదు। అప్పుడు నిర్ణయం అయితే తీసేసుకున్నారు 10 అశ్వమేధాలు చేస్తామని। महाकालने उंगली पकड़कर जिस स्थिति तक पहुंचा दिया है वह स्वतः में किसी अदृश्य सत्ता के चमत्कार से कम नहीं है। కానీ అశ్వమేధ ఎలా చేయాలో బడా వైదికంగా శాస్త్రీయంగా ఉండాలి కదా, వేదాలు చెప్పినట్టు ఉండాలి కదా, మన ఇష్టం వచ్చినట్టు చేసేసి దానికి అశ్వమేధం అని పేరు పెడితే అట్ట। కానీ ఆ సంవత్సర కాలంలోనే అశ్వమేధ యజ్ఞం ఎలా చేయాలో దాన్ని వేలుపట్టి ఆ మహాకాలుడు నడిపించినట్టు మనందరికీ కూడా ఆ ప్రణాళిక ఎలా దొరికిందో అది ఆశ్చర్యమే। యహ అశ్వమేధ అంక జబ్ తక్ లోగోం కే హాథో మే పహుంచేగా तब तक प्रथम अश्वमेध अपनी तैयारियों के अंतिम चरण में होगा। यह अश्वमेध अंकम यह पुस्तक नदीसर की मोदी अश्वमेध यज्ञ प्राथमिक चरण पूर्तई। इस समय वातावरण एक अव्यक्त आत्मविश्वास से भरा हुआ है। इपड़ वातावरण व्यक्तम का आत्मविश्वास तो निदी। सर्वत्र एक ही स्वर, एक ही सृष्टि, एक ही का सृजन गूंज रहा है। प्रति चोटा गोड़ा ओके स्वरमु, ओके सृष्टि, ओके सृजनात्मक वाणी विनिपिस्तोंदी, जिसका नाम है देव संस्कृति दिग्विजय। एंटा माटा एंटा स्वरमु अंटे देव संस्कृति ओक दिग्विजयमु। 7,00,000 व्यक्तियों ने 6/7/8 June 1992 को एक स्थान पर एक स्वर से जो प्रतिज्ञा की थी, उसके पश्चात गायत्री शक्तिपीठों के सम्मेलन तक भी इतने ही परिजनों ने खंड खंड इस प्रतिज्ञा को दोहराया। एम जरिगिंदी दानिकि मुंदु अंटे 6/7/8 June 1992 लो 125,000 व्यक्तुलु ओके चोट ओके स्वरमुतो देव संस्कृति दिग्विजय प्रतिज्ञ तीसुकुन्नारु। खंड खंडालुगा अनेक चोट मिगता गायत्री शक्तिपीठल्लो कूडा ई प्रतिज्ञ रिपीट चेयबडिंदी। अंटे कोन्नि लक्षल मंदि ई देव संस्कृति दिग्विजयान्नि मेमु चेसि तीरुतामु अनेटुवंटि प्रतिज्ञ चेशारु। यह तुमुल उद्घोष अब इतना विराट हो गया है कि धरती के कोने कोने तक जा पहुंचा है। ई तुमुलमैनटुवंटि नादमु देव संस्कृति दिग्विजय चेसी तीरता प्रतिज्ञ पृथ्वी ओक प्रती मूलमूल की वेली। जिधर कान लगाओ उधर एक ही आवाज सुनाई देती है, युग परिवर्तन, देव संस्कृति दिग्विजय और अश्वमेध अश्वमेध अश्वमेध। ఎక్కడిక వెళ్ళినా చెవుల్లో ఈ మాటే పడుతోంది। ఏ మాట పడుతోంది? యుగ పరివర్తన జరుగుతుంది, దేవ సంస్కృతి దిగ్విజయముగా మనుషుల్లోకి పంపించబడుతుంది, అశ్వమేధము 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 అనేటటువంటి తుములమైనటువంటి నాదము అన్ని వైపుల నుంచి వినిపిస్తుంది। ప్రాచీన కాల్కి ఇతిహాస్కి కిస్ తరహ పునరావృత్తి హోనే జా రహీ హై లోగ్ యా స్పష్ట అప్నే ఇన్హీ ఆంఖోన్ సే దేఖ్ సకెంగే। హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్। పూర్వకాలంలో ఈ అశ్వమేధ యజ్ఞాలు ఏ విధంగా జరిగాయో ప్రకృతి మళ్ళీ ప్రపంచము ఆ ఇతిహాసం యొక్క పునరావృత్తి కళ్ళారా చూడబోతోంది. ఈ యుద్ధాలు, ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అవన్నీ కూడా ఇవే. అప్పుడు యుద్ధాలు జరిగాయి. రాముడు అశ్వమేధ యజ్ఞం చేస్తానంటే వాళ్ళ పిల్లలే ఆపారు. పిల్లలే ఆపటం కాదు, లక్ష్మణుడు భర్తను వాడిని కూడా చంపేశారు. మళ్ళా రాముడు వస్తే ఆయన ఎదురు కూడా నిలిచారు. పిల్లలే ఎదురు నిలిచారు, గురువుకి శిష్యులే ఎదురు తగిలేది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ కథలన్నింటినీ కూడా. మనమే మన యొక్క సంకుచితమైనటువంటి ఆలోచనలతో ఎదురు తగులుతాం. రాముడికి ఆయన పిల్లలే ఎదురు తగిలేదు, అర్జునుడికి అతని కొడుకే ఎదురు తగిలేడు బభ్రువాహనుడు. అంచేత మనకి నిజంగా ఎదురు తగిలేది మనవాళ్లే. బయట వాళ్ళు పాల్గొంటే పాల్గొంటారు, లేకపోతే రారు. కానీ అది జరగనిస్తామా జరగనివ్వమా అంచేత మనం చాలా జాగ్రత్తగా మన మనస్సులో చాలా స్పష్టంగా ఏం ఆలోచన ఉండాలంటే అది గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అశ్వమేధ యజ్ఞం. ఆ గ్రాండ్ సక్సెస్ అవ్వటానికి మనం ఏ విధంగా ప్రయత్నించగలం అన్నది ఆలోచించాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్. అశ్వమేధ్ ఈ సియుగ్కి అసాధారణ కృతి హే. అశ్వమేధము ఈ యుగంలోని ఒక అసాధారణమైనటువంటి సంఘటన. ఉన్హే జన్ జన్ తక్ పహుంచానే కే లియే దేవ్ సముదాయ కో అబ్ తత్కాల్ తత్పర్ హో జానా చాహియే. ఈ అశ్వమేధ యజ్ఞము గురించి వివరణ ప్రతి వ్యక్తికి తెలియాలి. దానికి మీరందరూ కూడా తత్కాలము తత్పరులు కండి. ఇహ పంక్తియా లిఖే జానే తక్ ప్రాయ 2500 సృజన్ సైనిక్ రాజస్థాన్ అశ్వమేధ్ కే లియే క్షేత్రం మే ప్రవిష్ట యోగే. ఇది రాస్తున్నప్పుడు ఈ పంక్తులు 92లో రాశారు. 92నా ఇది? నవంబర్ 92లో రాశారు. రాసినప్పటికి ఇంకా మొదటి అశ్వమేధ యజ్ఞం అవ్వలేదు. అప్పటికి 125,250 మంది రాజస్థాన్లోకి దూరారు దీని గురించి చెప్పడానికి. రకరకాలైనటువంటి చమత్కారాలు జరిగాయి, రకరకాలైనటువంటి అడ్డంకులు వచ్చాయి, కానీ అవంతా జరిగాయి. కానీ ఇది చదువుకోవటం ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్రాలోకి దూరాలి మనం. ఆంధ్ర యొక్క ప్రతి విలేజ్కి అశ్వమేధ యజ్ఞం తిరుపతిలో జరుగుతోంది అని మనం చెప్పాలి. ముందు అది చెప్పాలి కదా. అది చెప్పడానికి మనం ఏం ఖర్చు చేయాలి? ఏ అవస్థపడక్కర్లేదు, ఏమి చెప్పక్కర్లేదు. మన నోటిని ఉపయోగించుకుని ప్రతి క్షణము ప్రతిరోజు ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం గురించి మనం కూడా పనిచేయాలి అంటే నేనేం చేస్తున్నాను? మీరు అదే చేయండి. ప్రతి చోట కూడా